ప్రియులారా, నేను విశాఖపట్నం జిల్లా పాడేరు తాలూకా ఈ ఏజెన్సీ గ్రామవాసుడనే. నేను హిందూ కుటుంబంలో పుట్టిన వాడను. భయంకరమైనటువంటి విగ్రహారాధన, శ్రీనాథ వ్రతము, కార్తీక వ్రతములు, కార్తీక స్నానములు మొదలైనటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధనలోని నేను ఉండేవాడను. కానీ నా హృదయంలో నీతి సత్యములు ఏ విధమైనటువంటి నా హృదయంలోనికి లేవది. ఇక మీకు కొంతమంది చూచే ఉండవచ్చును, దయానిధి సాధు అనేటటువంటి ఒక సాధు నా గురు. అప్పుడు ఆయన దగ్గర 30,000 మంది శిష్యులు ఉండేవారు. ఆ 30,000 మంది శిష్యులకి నేను సిపి సెక్రటరీ. నా పేరు ఇక్కడ విశాఖపట్నం రిజిస్ట్రేషన్ కూడా రిజిస్టర్ ఆఫీసులో కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. నేను సిపి సెక్రటరీ. వాళ్ళందరికీ ఆ 30,000 మందికి ఈ గురుగారు ఇటువంటి వారు అని నేను చెప్పి వారికి నేను నడిపించేవాడిని అన్నమాట. ఆ గురువు గారు ఎలా ఉంటారంటే, ఓ పెద్ద లోయ ఇల్లు కట్టుకొని ఆడ గదులు 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 ఏర్పాటు చేసుకుని అక్కడ స్త్రీలకు ఒకసారి దర్శనమిచ్చేవారు, పురుషులకు ఒకసారి దర్శనమిచ్చేవారు. స్త్రీలు పురుషులు ఒకేసారి కలిసి ఆయన దగ్గర వెళ్ళడానికి వీలు లేదు. భయంకరమైనటువంటి స్థితిగా ఉండేవారు అన్నమాట. ఆయన యొక్క చుట్టెల్లా స్త్రీల యొక్క చీరలే దేరలుగా కట్టి ఉండేవారు. అటువంటి గురువు గారి దగ్గర నేను శిష్యుడిగా ఉండి గడ్డం పెంచుకొని ఓ రకరకమైనటువంటి నేమలు వేసుకొని సింహాచలం వెళ్ళాలని, తిరుపతి వెళ్ళాలని రకరకమైనటువంటి భక్తి చేసినాను చేసినాను. కానీ దేవుడు, నిజమైనటువంటి దేవుడు ఎక్కడున్నాడో, ఎలా ఉంటాడో అనేటటువంటి స్వభావము నాలోనికి లేదు. సరే, ఇలాగ నా అన్ని జీవితం అంతా అక్రమముగా వ్యభిచారంతో నా భార్య పొడుచుకునే ప్రయాంతం వరకు నేను వ్యభిచారంలో జీవించినాను. పొడుచుకొని అది చనిపోవలసిందే, కానీ దేవుని యొక్క కృప వలన ఆమె ఇప్పటికి జీవించే ఉన్నది. ఇలాగ భయంకరమైనటువంటి పాపము. ఆఫీసులో నేను టీచర్గా పనిచేస్తూ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆ కేరు, మిల్క్ పౌడరు ఇవన్నీ కూడా కాల్ చేసుకొని నేను తింటూ నా స్నేహితులకి నేను ఇచ్చి వేసేవాడిని. ఇలాంటి అన్యాయకరమైన క్రాంతమైనటువంటి జీవితంలో నేను జీవిస్తున్నాను. ఇలా ఉంటూ ఉండగా ఒక సమయంలో అనుదిన శక్తి అనే చిన్న పుస్తకం, దేవుని యొక్క వాక్యము నాకు వినబడ్డది. ఇదిగో దేవుడు ఈ స్వరూపంలో ఉన్నాడనగానే ఆ పుస్తకం చదివినాను. సరే, నిజమే యేసుక్రీస్తే నిజమైన దేవుడు కనుక ఆయన నేను నమ్మి విశ్వాసంతో నేను ముందుకు సాగినట్లయితే ఈ పూజలు, పునస్కారాలు, ఈ నామము, ఈ గడ్డమేమి ఉండక్కర్లేదని నేను పూర్తిగా నా విగ్రహారాధన అంతా కూడా బయటికి పారవేసి వేసినాను. ఆ పుస్తకం చదువుకున్నాను, వెంటనే పరిశుద్ధ గ్రంథం కూడా తీసుకున్నాను, చదువుకున్నాను. అప్పుడు నా భార్యకు చెప్పినాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కనుక ఆయన యొక్క తోడులోనే మనం వెళ్ళిపోతే మంచిది అని నేను అన్నాను. ఆయన ఏమంటున్నదంటే, అయ్యో మరి ఈ నమ్ముకుంటే ఎలాగా అన్నది. మరి పాపం చేయకూడదు, అయితే తప్పకుండా ఆయన వ్యభిచారం దూరం అయిపోతాడు కనుక నమ్ముకుంటేనే మంచిదని ఆమె కూడా నన్ను బలపరిచింది. సరే, వెంటనే పరిశుద్ధ గ్రంథం చదువుకొని ప్రభువుని నమ్ముకొని ఈ గడ్డం ఏమో సింహాచలంకి వెళ్ళే గడ్డం ఏమో ఇక్కడే కత్తిరించేసి వెంటనే పాస్టర్ గారు తీసుకుని పోయి బాప్తీసం తీసుకున్నాం. ఇద్దరు, నా భార్య కూడా నేను కూడా బాప్తీసం తీసుకున్నాం. తీసుకొని సరే ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అంటాను. ఆదివారం ఏమేమేమో రిపోర్ట్లు రాయడానికి ఆ రైతులంతా వచ్చేస్తే ఆదివారం మళ్ళీ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆ రిపోర్ట్లు రాస్తూ ఆ ఫోర్జరీ ఉత్తరము, ఫోర్జరీ రిపోర్ట్లు రాస్తూ అక్కడ దశమ భాగం కూడా ఇచ్చేవాడిని. ఆ అన్యక్రంతమైనటువంటి డబ్బు కూడా ఇచ్చేవాడిని. ఆ అన్యక్రంతమైన డబ్బు ఇచ్చేసి తర్వాత మోకరించి ప్రార్థన చేయగానే నాకు నేరారోపణ చేస్తా ఉంటాను. ఏడ్చుకొని ప్రార్థన చేస్తాను, ప్రభువా వచ్చే వారంలో నీ పరిశుద్ధ దినమైన నేను అపవిత్ర పరచాను అంటాను. మళ్ళీ తిరిగి ఎవరైనా వచ్చేస్తే వెంటనే వెళ్ళిపోతాను, అలాగే ఉంటాను. సరే, మా చర్చి గూడ చర్చి కనుక అక్కడే వచ్చేసి నేను ప్రార్థన చేసి వెళుతూ వెళ్ళగా వెళ్ళగా రోవలో కుంపేట చర్చి ఉంటుంది కనుక కుంపేట చర్చి పాస్టరు జోసెఫ్ గారు అక్కడేమో నాకు హెచ్చరించేవారు. అయ్యా నీ మార మనసు పొందాలి అన్నారు. ఏంటి మార మనసు అంటున్నారు ఏమిటి, గడ్డం గీసేసినాను, విగ్రహం పారేసేసినాను, అంత అయిపోయిందని ఆయనకి తిట్టుకుంటాను నేను వెళ్ళిపోయేవాడిని. సరే, అలాగ మాటి మాటికి వారు చెప్పుకుంటే దేవుడితో మాట్లాడాలంటే ఎప్పుడు నాతో మాట్లాడినాడని కూడా అన్నాను. ఒకటే అబద్ధమే. సరే, మాట్లాడితే నీకు రచన ఉన్నది, నీ పాపములను ఒప్పుకుంటావు అన్నారు. సరే, ఎలా చేస్తే మాట్లాడతారంటే ఏకాంతంగా వెళ్ళి నీవు ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు నేను ఏకాంతస్త ప్రార్థన చేసినప్పుడు నా పాపములన్నీ బయటికి వచ్చింది. అయ్యా నిజమే నాలో మారు మనసు లేదు కనుక మరి మీకు నేను ఒట్టి మీద మార మనసు పొందినాను, దేవుడు మాట్లాడినని అన్నాను అని వారితో ఒప్పుకున్నాను. అయితే నీవు అది శనివారం ప్రార్థనకు రా సహోదరుడా, కొన్ని ఉపవాసం ఉండకపోయినా నువ్వు అలాగే మాతో ఉండు అని వారు చెప్పినప్పుడు, ఉపవాస ప్రార్థనకి శనివారం వచ్చినప్పుడు వారు పాపంలో కూడా పశ్చాత్తాపం పడి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నాకు ఏడుపు రాదు, ఏంటి వీళ్ళు ఎక్కడో బాగా ఏదో కూని చేసేసి ఉంటారు, లేకపోతే దున్నమదనములు చేసేసి ఉంటారు, వీరు భయంకర పాపాత్ములు అందుకని ఏడుస్తున్నారు, నాలో ఏం పాపం లేదని నేను గర్వించేవాడిని అనమాట. తన ఆకు వీడి కూటములో మాకు తీసుకుని వెళ్ళినారు, వారే డబ్బు సాయం చేసి నాతో డబ్బు లేదు, వారే తీసుకుని పోయి ఆకు వీడుకు ఆ కూటమిలోనికి నాకు చేర్చినారు. అక్కడ నేను వాక్యం వింటున్నాను, వింటుంటే అక్కడ దైవజనులు జోగారు మొదలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యం చెప్పుతుంటే వారి మీద కూడా నా యొక్క హృదయం ఎదురుగా కలుగుతున్నది అనమాట. ఏంటి ఇంత నీతిమంతుల్లో మాట్లాడుతున్నారు, అంత పాపం గురించే, ఓ వ్యభిచారి అంటారు, ఓ పాలపోవడం దొంగ అంటారు, ఓ మోసగడ అంటారు, ఏంటి అని నేను వారికి ఎదురు తిరిగినాను. మూడు కూటములు అయ్యే వరకు అలాగ నా మనసు ఎదురు తిరుగుతూనే ఉండింది. ఓ రోజు దైవజనుడైనటువంటి జోగారు ఇదో ఇక్కడ ఎవరో సంతోషంగా తన పాపములు దాచుకుని ఈ భయంకరమైనటువంటి తీర్పుకు గురి అవ్వడానికి ఈ స్థలంలోకి వచ్చినారు కనుక అలాంటి వారికి ఇదో ఈ కంచె అవతల పారవేసేస్తానని చెప్పినప్పుడు నా హృదయం బద్దలైపోయి, అయ్యో నా పాపం కొరకు నేను ఆ కంచె అవతల పడిపోయినట్లయితే నా స్థితి ఏంటి అని నా హృదయము చించుకున్నాను. చించుకునగానే వెంటనే ప్రభు ఆత్మ నాలోనికి వచ్చింది. వెంటనే నేను చేసినటువంటి మోసములు, మా బావమరుదులకి నా ఇల్లు నేనే తగలబెట్టి వేసి మా బావమరుదులకు కేసు పెట్టి వేసినాను. అలాగే ఈ ఆఫీసులోని నా భార్యకు చేసినటువంటి మోసము, నా భార్య ఎదుట చేసినటువంటి పాపములు, ఆఫీసులో చేసిన పాపములు, పొరుగు వారికి చేసినటువంటి కష్టములు, ఇలాంటివన్నీ కూడా ప్రభువు నాకు బయటికి పెట్టినాడు. బయటికి పెట్టగానే వెంటనే దేవుని యొక్క వాక్యం నా హృదయంలోనికి పనిచేస్తున్నది. నేను భయంకరమైనటువంటి దుఃఖంతో, అయ్యో ఈ పాపములు నేను వెళ్ళి ఒప్పుకున్నట్లయితే ప్రభుత్వం వారే నన్ను శిక్షి చేస్తారు, ఏమిటి దేవా అని నేను ఏడుస్తున్నాను. వెంటనే అటు నుండి వచ్చి నేను వెంటనే అక్కడే నిబంధన చేసుకున్నాను, ప్రభువా ఈ కూటమి నుండి వెళ్ళగానే నేను అక్కడక్కడ వెళ్ళి నా విరోధులతో, నా భార్యతో, నా ఆఫీసర్లతో నేను ఒప్పుకొని సరి చేసుకుంటాను దేవా అని నేను ఒప్పుకొని సరిచేసుకుని వెంటనే వచ్చి నేను అక్కడక్కడ వెళ్ళి నేను తిరిగి అన్యాయక్రాంతముగా సంపాదించిన డబ్బు ఇచ్చివేయడము, అన్యాక్రాంతముగా ఎవరికైనా నన్ను హింసించి ఉంటే వారికి కూడా వెళ్ళి క్షమాపణ అడగడము, నా భార్య దగ్గర క్షమాపణ అడగడము, ప్రతి తలంపు కూడా నాకు ప్రభు ఒప్పించి నా హృదయమంతా పరిశుద్ధపరిచినాడు. ప్రార్థన లేకపోతే నేను ఉండలేను, దేవుని యొక్క వాక్యం చదవకుండా నేను ఉండలేను. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి యేసుక్రీస్తు తప్ప నాకు ఈ హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన పాపము ఎవరు తీయలేదని గొప్ప నిశ్చేత నాలోనికి పుట్టించేసినాడు. గొప్ప నిశ్చేత పుట్టించేసి ఓ భయంకరమైనటువంటి శోధన, 24 మాసములు జీతము రాకపోయినప్పటికైనాను, మేము వస్త్రహీనులుగా ఉన్నప్పటికైనాను దేవుని యందు నిలిచిన నిలిపి ఆయన వైపే చూడడానికి నా కను దృష్టి ఆయన వైపే నిలిపినాడు. ఇలాగ నిలిపి ఇదో ఇప్పటి వరకు కూడా నా జీవితం కూడా ఆయన ప్రతి తలంపు ప్రతి మాట ఆయన నన్ను దిద్దుతూనే ఉన్నాడు. 24 మాసములు జీతములు నేను ఆఫీసర్లకు లంచములు ఇవ్వనందువలన ఇక్కడ ఉన్నటువంటి ఆ గుమస్తలు మొదలైనటువంటి వారికి ఇలాగ రకరకములైనటువంటి బహుమతులు వారు అడిగినందువలన, నేను ఇవ్వనందువలన ఆ 24 మాసముల జీతము కూడా రాలేదు. సరే ప్రభునామం ధరించినటువంటి సహోదరుడు ఉద్యోగస్తులు ఇక్కడ ఉండి పెద్దపల్లి డిఏ గారు ఉండినారు. వారు వెళ్ళి ఏంటయ్యా ఫలానా నేషతాలకు జీతం 24 మాసాలు రావాలట అంటే వాళ్ళు అన్నారట, ఆయనే వస్తాడు లేవయ్యా, 24 మాసాలు జీతం రాకపోతే ఆయన రాకపోతాడా అన్నారు. చచ్చిపోతున్నాడయ్యా, కుర్చీ నుండి 8 రోజులు 10 రోజులు భోజనం లేకుండా కుర్చీ నుండి నేల పడిపోతున్నాడు, పంపించమన్నప్పుడు వెంటనే ఒక 13 నెలలు జీతం ముందు పంపించినారు. పంపించినప్పుడు క్రమంగా ప్రభు కాపాడి మాకు ఇలాగ పోషిస్తున్నాడు. కనుక ఈ భయంకరమైనటువంటి స్థితి నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను విడుదల చేసినాడు. సరే నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా భార్య మీద కూడా దేవుని యొక్క ఆత్మ, దేవుడు ఆమెకు కూడా మాట్లాడినాడు. ఆమె నేను కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మా బిడ్డల మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ వెళ్ళినప్పుడు వారు కూడా తమ పాపములు పశ్చాత్తాపం పొంది వారు ఒప్పుకోవడానికి మొదలు పెట్టినారు. ఇలాగ భయంకరమైనటువంటి స్థితిలో ఈ సాధు నుండి, ఈ 3 వర్గముల నుండి, శివంచలము దేవుడు అనేటటువంటి ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి అప్పుడు కూడా నువ్వు నా యొక్క హృదయంలోనికి శాంతి లేదు, నీతి లేదు, సత్యం లేదు, ఏ విధమైనటువంటి పరిశుద్ధత కూడా లేదు. నా చూపులలో, నా మాటలలో నేను అపవిత్రముగా ఉండేవాడు. 24 గంటలు అబద్ధములే, నేను ఆడేటటువంటి అబద్ధము అది అబద్ధముగా కూడా కనబడదు. నిజముగా ఇదను మహాభక్తుడని కూడా ఆ 30,000 మంది నా కొరకు పోడినారు. 30,000 మంది నా కొరకు చాలా భక్తుడు, తను ఇలా చాలా భక్తుడు అని ఈయన వీరంతా పొగిడినారు. నా పేరు లక్ష్మణ, హిందూ పేరు లక్ష్మణ, కానీ ప్రభు నామం పేరట ప్రభు నాకు లాజరు అని పిలిచినాడు. నేను భయంకరమైనటువంటి వ్యాధికి కూడా గురి అయినాను. నాకు ఒక శోధన వచ్చింది, నా శరీరం నిండా బాధ, నా శరీరంలో గొప్ప అరగడ వచ్చినప్పుడు నేను లోకంలో తిరిగి మళ్ళీ చూడడానికి మొదలు పెట్టినాను. ఏం ప్రభువా ఇంత వ్యాధి నా మీదకి వచ్చేసినది, నా భార్య నా బిడ్డలు ఏమైపోతారు, ఇప్పుడు భ్రష్టులు అయిపోతారు, మళ్ళీ హిందువులుగా ఉండలేరు, మళ్ళీ క్రైస్తవులుగా ఉండలేరు, ఏమిటి దేవా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దైవజనుడు నిలబడి లాజరు అని ఒక శబ్దం వినబడ్డది. అప్పుడు ఏంటి ప్రభువా అని ఇలాగ కన్నెత్తి చూడగా తెల్లటి చీనున్నది అక్కడ ఒక దైవజనుడు నిలబడి ఉన్నాడు. ఏంటి నీవు లోకం వైపు తిరుగుతున్నావు అని శబ్దం వచ్చింది. అవును ప్రభువా నేను లోకం వైపు తిరిగేసినాను, నన్ను క్షమించు, నీవు లాజరు అన్నావు కానీ నేను నిజమైనటువంటి లాజరు కాను, నేను అపవిత్రుడు, నేను అయోగ్యుడని ఆయన దగ్గర నేను ఒప్పుకున్నాను. ఒప్పుకొని నా పాపములన్నీ దినదినములు ఆనాడు మొదలుకొని ఆ ఉద్యోగ కూటములు వెళ్ళిన మొదలుకొని ఈనాడు వరకు ప్రతి నిమిషము ప్రతి తలంపులు ప్రతి మాట నా హృదయంలోనికి యేసు ప్రభు నన్ను దిద్దుచున్నాడు. ఆయన యొక్క కృపలో నన్ను దిద్ది నన్ను పవిత్రపరచుతున్నాడు. గనుక నా కొరకు, నా కుటుంబం కొరకు మీరంతా ఎక్కువగా ప్రార్థన చేసి మేము అంత్యం వరకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వరకు మీరంతా ప్రార్థన చేసి మా కొరకు మీరు ముందుకి మాకు సాగినట్లుగా చేస్తారని నేను ఇంతటితో ముగించుతున్నాను. అప్పుడు ఆ వ్యాధి నేను మారు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళినాను. మారు డాక్టర్ దగ్గర వెళ్ళగా మాకు నాకు డబ్బు లేదు. ఇక కామైపేటకి సహోదరుడు దానిల మేస్టర్ గారు ఇప్పుడు మన మధ్య ఉన్నారు, వారు ఉండినారు. నాకు డబ్బు లేదయ్యా అంటే సరే నేను డబ్బు ఇస్తాను వెళ్ళమని ఏదో వ్యవసాయం చేస్తే మరొక డాక్టర్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఉన్న డాక్టర్ దగ్గరే ఉంటే అక్కడ వెళ్తే 10 రోజులు వారు ఉంచినారు. 10 రోజుల నుంచి 10 ఇంజక్షన్లు ఇచ్చినారు. ఏం డబ్బు నా దగ్గర తీసుకోలేదు. తర్వాత మనిషికి 25 రూపాయలు అయినప్పటికీ నాది కూడా తీసుకోలేదు. తీసుకోకుండా ఫ్రీగానే ప్రభు యొక్క ఉచితమైన కృప చేత నాకు ఇంజక్షన్లు ఇచ్చినారు. కానీ ఈ జబ్బు వ్యాధి కుదరలేదు. కుదరకపోతే నేను ఏకాంత స్థలంకి వెళ్ళి అప్పుడు నేను దిద్దుకుంటున్నాను. ఏం ప్రభు నీ మాట నీ యొక్క నామంలో నేను విశ్వసించినాను. భయంకరమైన విగ్రహార్థన నుండి, భయంకరమైన వ్యభిచారం నుండి, భయంకరమైనటువంటి మోసం నుండి, త్రాగుడు నుండి, ఆ పూజ గదుల్లోనే నేను త్రాగుతూ ఉండేవాడను, ఆ పూజ గదుల్లోనే సిగరెట్లు కాల్చి ఉండేవాడను, ఇటువంటి భయంకరమైన స్థితి నుండి నన్ను విడుదల చేసిన దేవా నీవెందుకు నాకు ఈ వ్యాధి నుండి ఇంకా విడుదల చేయలేదు, ఏ పాపం నాలో ఉన్నది నీ చూపించి నేను దిద్దుకుంటాను ప్రభు అని నేను ఆ ఏకాంత స్థలంలో ప్రార్థన చేసినాను. చేయగా ప్రభు అన్నది ఏమిటంటే నీవు మందుల మీద అయినా ఆధారపడవు అయ్యా, లేదంటే నా మీద అయినా పూర్తిగా అనుకు. మందుల మీద అయినా నీవు ఆధారపడు లేదా పూర్తిగా నా మీద అయినా ఆడుకో అన్నప్పుడు వెంటనే జేబుల్లో ఉన్నటువంటి మందుల సీసా, జేబులో ఉన్నటువంటి మందుల యొక్క ఆ మాత్రాదులు అక్కడ పారవేసేసి ఇటువై ఇటబట్టి నేను డాక్టర్ ఆఫీస్కి ఇలాగా నా కాలు పెట్టాను. నా వ్యాధి విషయంలో నీ చిత్తమే జరిగించు. నేను అడుగు తీసి అడుగు వేయలేనటువంటి స్త్రీ ఉన్నటువంటి ఈ జబ్బు ఇప్పుడు ఆ కొండలు కూడా నేను ఎక్కివేస్తాను సహోదరులారా, ఆ కొండలు కూడా నేను ఎక్కివేస్తాను. 5 మాటలు మాట్లాడినట్లయితే నాకు వెంటనే ఏక ఊపిరి వచ్చేసేది. కానీ ఇప్పుడు గంటలు కొరకు నేను ప్రభు కొరకు మాట్లాడగలను, గంటలు కొరకు పిల్లలకి నేను చదువు చెప్పగలను. మిగత శక్తి నాకు ప్రభు ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు మా కుటుంబానికి కూడా జబ్బు వస్తూ ఉంటే ఏం ప్రభు నన్ను బాగు చేసిన దేవా, ఈ బిడ్డల కొరకు నేను ఎలాగే హాస్పిటల్లో నేను వెళ్తాను, రేపు ఎవరైనా అక్కడ కనబడతారు హిందువులు లేకపోతే నామకార్థ క్రైస్తవ సహోదరులు ఎవరైనా కనబడి నీ దేవుడు ఏమైనానంటే నేనేమి చెప్పాలయ్యా నీకు అని నేను గట్టిగా ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారి జ్వరం కూడా తగ్గిపోతాను. గనుక ఈ విధముగా ప్రభు ఇప్పటి వరకు తన యొక్క ఉచితమైన మహాకృప చేత నన్ను కాపాడుతున్నాడు. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. ఇంతటిగా నేను ముగించుతున్నాను.